Well, brothers and sisters, praise the Lord. Merry Christmas. Christ is living in us, and we are living in Him. Right now, we have His very presence in our very midst. All it takes is two or three gathered in His name, and He shows up every time. This means He loves to be with His people. He loves to dwell in the midst of all those whom He redeemed and purchased for His own
satisfaction.
We now belong to Him for eternity. Brothers, you and I have been purchased with the highest price in the universe, and that price was the blood of Jesus Christ. The Bible says that God purchased the church with His own blood. We must realize we no longer belong to ourselves. We belong to our Master, our Savior, and our Lord and King. Now we live on the earth for one thing and one thing alone, and that is to be well pleasing to Him in
everything.
To be in the church, as Gary already shared a few minutes ago, that touches the very heart of God. It's the very apple of His eye.
So
and eventually the church becomes the bride of Christ and eventually the wife of the Lamb for eternity. I was really touched by Gary sharing on circumcision. Let's look at circumcision in the New Testament. Philippians 3. Let's go to the first verses. Let's look at verse 3. Yes. This tells us that we have no confidence in our natural man, which is called the flesh. Through baptism, we have experienced death and resurrection to the old creation And now we live in the new creation where Christ is all in all.
So we are
In the old creation, the source of all of our living was the flesh. In the new creation, the source of our living is the Spirit of God. So here in Philippians 3:3, Paul says the true circumcision are the ones who serve by the Spirit of God. They boast in Christ Jesus. They have absolutely no confidence in the flesh. All the good works that Brother Tom shared about this morning, and all the verses we're going to continue to look at in the next days, all those good works come out of the Spirit that dwells within us.
అయితే క్రియ బట్టి ప్రతిఫలము బహుమానములు నీకు నువ్వు చేసిన పనులు బట్టి నీ బహుమానం నిలబడుతున్నావు. అయితే మనము నీతి క్రియలు చేయాలని మంచి పనులు చేయాలని వాక్యం మనం బోధిస్తుంది కాబట్టి దాన్ని బట్టి నీకు బహుమానములు ప్రతిఫలములు రెండు ఉన్నాయి. అవి నీకు ఇవ్వబడతాయి. బహుమానం ఏమో దేవుని బిడ్డ కోసం, ప్రతిఫలం అనేది దైవ చదువు కోసం, దైవ చదువు చేసిన సేవ బట్టి నీ ప్రతిఫలంగా కిరీటాలు ఎన్ని కిరీటాలున్నాయి, ఐదు ఎన్ని కిరీటాలు మనం కావాలో చూసుకోలేదు.
You know, as Christians, we are learning what it means to have Christ live in us and what it means to have Him live through us.
So, the Bible says that Christ is the one who is living in us. The one who is living in us is the one who is living in us. The one who is living in us is the one who is living in us. The one who is living in us is the one who is living in us. The one who is living in us.
Paul, here in Philippians 3, he said he counted the loss of all things. He let go of everything of the old creation, everything of his fleshly accomplishments, in order that he might gain Christ and be found in Christ. Before Paul was saved, he had all kinds of fleshly accomplishments in religion. He excelled his contemporaries, which means he outdid them all. If anybody had ability to boast in the flesh, it was Paul the Apostle.
So we both are going to say, but you are the Sinitana Asadana Chiswani, Adjay Pratabu, one of the both are the one who's going to go on. That is the easiest to come to.
And this is, of course, what he brings out in verse 4.
So now we're going to come to the next one.
Let's read verse 4.
Now we're going to come to the next one.
So, brothers, you can see this is Paul's resume. This is Paul's, they wouldn't understand resume.
Yeah.
This is his credentials. This is his accomplishments before he was born again, before he became a Christian.
So if you look at the question of the Lord, I am a three jama pothamur pante, Brahman and Jesus of the Mundu, yes, for like a dozen of Pothamundu and Jesus and I, without me, though, I do all the Pothamundu and Jesus and I, for the Lord, I can never know. అంటే సంఘం పట్ల హింసించాడు, ధర్మశాస్త్రం పట్ల నీళ్ళు ఎంత ఉందో అవిధంగా ఉన్నాడు. తర్వాత ఎందుకు కూడా ఆయన చేశారు, ప్రభువుని అంగీకరించ ముందు శరీరానుసారంగా ఉండి చేసుకుని మంచి పంట అనుకున్నాడు.
Under the old covenant, there was only one religion established directly by God, and that was the Jewish religion.
చూడండి, మరి పాత నిబంధన గ్రంథంలో అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రం కానీ లేకపోతే దేవుడు వారికి ఇచ్చింది ఏంటంటే జూయిష్ రిలీజన్, యూదులకు సంబంధించిన మతపరమైన సిద్ధాంతాల పదకొండు దేవుడు వారికి ఇచ్చారు.
Of course, Judaism changed over time. By the time the Lord Jesus walked on the earth, it was not reflecting the original law of God. There was a lot of man-made religion added to it.
జూయిష్ వారు ఆ రోజులు ఉన్నారు కాబట్టి వారికి కొన్ని నియమ నిబంధనల ప్రకారంగా దేవుని ఆరాధన చేయాలని చెప్పి దేవుడు జూయిష్ అంటే యూదు సంబంధించిన మతం అవుతుంది. దాని తర్వాత మరి యేసు ప్రభువు వచ్చిన రాత్రి మునుపు యూద మతస్థులకి ధర్మశాస్త్రం దేవుడు అది ఇచ్చారు కూడా దాని ప్రకారంగా జీవించు మరి. అయితే ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా వారు నీతి మంతులు కాలేకపోతున్నారు. ఈ యూదులు తమ మతాన్ని అర్థం పెట్టుకొని వారు ఇష్టపడుతున్నట్టుగా కార్యక్రమం చాలా చేస్తున్నారు, కానీ రెండు కూడా మనుషులను నీతి మంతులుగా చేసుకోలేదు.
By the time Jesus came to this earth, Judaism had become something that the devil used to eventually crucify our Lord, and they received the biggest rebuke of all the spiritual or the religious people that lived on the earth.
కాబట్టి యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఈ యూద మతస్థులు మొదలైనటువంటి మత గ్రంథాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుని ఆఖరికి ఆ యూద మతస్థులు ఏం చేశారంటే ఆ మత గ్రంథాల ద్వారా వాళ్ళున్న శాస్త్రం ద్వారా యేసు ప్రభువుని సిలువేదానికి ఒప్పుకున్నారు, కానీ యేసు ప్రభువుని మెస్సీయాగా అంగీకరించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకున్న మతము వాళ్ళకున్న సిద్ధాంతాల ప్రకారంగా వాళ్ళు ఆ విధంగా చేసి వచ్చింది. వాళ్ళ కడుపు ముయ్యబడి ఉన్నవి, దాని సత్యాన్ని సారాంశాన్ని తెలుసుకోలేకపోయారు.
If you had talked to Paul before his conversion, he would have been absolutely convinced that he was given fully and completely to being pleasing to God in all of his entire life. Everything that he did was to please the God of the Old Testament.
So, మూడో అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం కదా, ఆ యూద మతస్థుడు అని చెప్తున్నాడు. తర్వాత ఇక సంఘాన్ని హింసించాను అంటున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం నిర్మంతుడు చెబుతున్నాడు. ఇవన్నీ కూడా స్వనీతి అదండి, స్వశక్తిని ఆరాధన చూసుకుని దేవుడి కోసం మంచి చేసినట్లే అన్నట్టుగా భావిస్తున్నాడు. కానీ ఆయన చేసినంతా కూడా తప్పే.
He himself, in verse 5, was circumcised on the eighth day. That is the proper day to experience a fleshly circumcision.
So, the end of the month is that, Amma? Yes.
He called himself a Hebrew of Hebrews. This means he was the top dog.
So,
we have to realize that when he says he was a Pharisee, what he was doing was boasting in the fact that in his former days he was giving himself to follow the law of God in the most absolute way possible.
కాబట్టి ఆయన ఏమంటే ఎప్పుడు ధర్మశాస్త్రంలో నేను పరిశీలినట్టు అంటే పేద చేసిన వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారు? కొన్ని ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళని, కొన్ని మత గ్రంథాలను ఎరిగిన వాళ్ళని, ఆ రోజులు వీళ్ళే పెద్దలుగా ఉండి సంఘాన్ని నడిపిస్తుండే వాళ్ళు, సమాజాన్ని నడిపిస్తుండే వాళ్ళు, కొన్ని కట్టడలు నియమాలకి వీళ్ళు ఆర్థిక కోసం అనమాట. కాబట్టి నేను కూడా అలాంటి వాడినే, నాకు కూడా ఏం తెలుసు, ధర్మం తెలుసు, శాస్త్రం తెలుసు, అన్ని ఎరిగాయని చెప్పి అన్నింటిలో కూడా ఓడిపోయిన వాళ్ళ కనపడుతున్నా.
You know, to be a Pharisee meant that you were the most absolute person in trying to please the God of the Old Covenant.
So, నీవు పరిశుద్ధుడైతే ఆ పరిశుద్ధుడు చేసే పరిచర్య భంగంలో ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు మహిమపరిచే వ్యక్తిగా నువ్వు కనపడతావు. అందరికి పరిచయం చాలా విధాల్లో శాస్త్ర పరిశ్రమ ఉన్నారు కదా, అందరూ కూడా కొన్ని కట్టడం తెలుసు వాళ్ళకి, వాళ్ళు చేసే క్రియలు బట్టి దేవుడి కింద ఉన్నాడు రా అనిపిస్తాను అనిపించే విధంగా వాళ్ళు కొన్ని పద్ధతులు అవలంబిస్తారు.
The word Pharisee means separatist. That means they separated themselves from all the unclean things.
కాబట్టి అన్క్లీన్ థింగ్స్ అంటే అపవిత్రమైన అపవిత్రమైనటువంటి జనాంగం మధ్య నుంచి, అంటే వాళ్ళ మధ్యనే ఉంటాడు పెద్దగా, అయితే వాళ్ళు దూరంగా Pharisees అంటే సపరేట్ అనమాట, వాళ్ళ మధ్యలో నుంచి సపరేట్ చేయబడి ఒక మతగురు లాగా ఒక పెద్దలాగా ఆయన జీవించి మనుషులు గొప్ప పొందుకుంటూ ఉంటారు.
It is estimated that there was only 6,000 Pharisees that were walking on the earth when Jesus was alive during his earthly ministry.
యేసు ప్రభువు జీవించినప్పుడు భూమి మీద దాదాపుగా 6,000 మంది పరిసయ్యులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
Paul had the most confidence of anybody, at least very probably, that his righteousness was absolutely the best. It was blameless. He felt like he was the best of the best. That's why he had so much confidence in the flesh.
కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే, ఆ రోజుల్లో ఉన్న ఈ పరిసయ్యులు కదా, వాళ్ళందరూ అసలు నేను గొప్పవాడిని, వాళ్ళందరి శాస్త్రాల కంటే నేను ఎక్కువ శాస్త్రాలు చదువుకున్నాను, నాకు అన్ని పద్ధతులు తెలుసు, అన్ని నియమాలు తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో ఆయనతో పాటు ఉన్నటువంటి పరిసయ్యుల కంటే ఈయన అందరికంటే పెద్దవారు అన్నట్టుగా ఆయన చూపిస్తున్నాం. శరీరం బట్టి ఆయన బలపడుతున్నారు.
God is not impressed with any works of the flesh whatsoever. It's all going to burn one day under the judgment seat of Christ.
కాబట్టి దేవుడు ఈ శరీరంతో చేసిన ఏది కూడా దేవుడు ఇష్టపడతాడు. ఈ శరీరం బట్టి మరి మన ఆస్వాదం పొందక అక్కడ పోతుందంటే శరీరం బట్టి గర్వించక అతిశయపడక ఆత్మాస్వాదమైన జీవితాన్ని వాక్యం బోధిస్తుంది. అయితే పౌలు ఈ శరీరంలో ఉన్నప్పుడు, అంటే ప్రభుని అంగీకరించే ముందు ఏమి గొప్పదానం చేశాడు, అవన్నీ కూడా ఒకప్పటికి ఏం చేయబడుతుంది అంటే శరీరము అగ్నిలో కాల్చబడుతుంది. కాబట్టి ఈ గురికంతా కూడా ఆ శరీరం మనకు వద్దు, ఆత్మ మనకు కావాలని మనకు అర్థమవుతుంది ఇక్కడ కూర్చుంటాయి.
సో ఇన్ వర్స్ 7 అండ్ 8 పౌల్ సెడ్ హి కౌంటెడ్ all of his accomplishments as loss, as rubbish, and as dung. That means it was absolutely useless.
So, ఏడవ వచనం చూసినట్లయితే ఏవేవి లాభకరమైనయో అన్ని కూడా ఏవైతే లాభంగా ఉన్నాయో అన్ని కూడా క్రీస్తు నిమిత్తమే, కానీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. ఏది లాభము అది నష్టమే. ఆఖరి చివరికి ఏమంటాయంటే మెడతో సమానంగా ఎంచుకున్నాను అని వేస్తాడు. అంటే అంతగా దాన్ని తీసుకునేస్తాడు. అసలు
In 1 Corinthians 3, why don't we just turn there? I want to look at some verses on the judgment seat of Christ. 1 Corinthians chapter 3.
మొదటి కొరింథీ 3వ అధ్యాయం.
Paul says, in verse 10, let's read verse 10, please.
పదవ వచనం 3 పదము.
నేను నా పరిగణించిన కృప చూసినా, నేను ఏ పని అయినా వారికి పునాది మరి ఒకడు దాని మీద పడుచున్నాను, ప్రతి ఒక్కరు దాని మీద ఏదో పడుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవలేదు. వేయబడి తప్ప మరి ఒక పునాది ఎవరినూ వేయలేడు. ఈ పునాది
First Corinthians 3:10.
Yes, Talam, okay. She did.
Here, brothers, we see that there's a building that's going up. And that building ultimately is the house of God. But we need to be careful how we build upon this foundation, which we'll see in the next verses, is Jesus Christ.
మంచి పనివాడు కావాలి. ఆ ఇల్లు అనగా దేవుని సంఘము. ఆ దేవుని సంఘాన్ని కట్టే పనివాడైన మనము ఏ విధంగా కడుతున్నామో మనం గమనించుకోవాలి. ఇక్కడ కనపడుతుంది. ఇంకా కిందకు వస్తే యేసు ప్రభు వారే ఆ గృహాన్ని పూర్తి చేయగల సమర్థవంతమైనటువంటి పనివాడుగా మనం చూస్తున్నాం.
So in verse 11, it's clear that Jesus Christ is the only foundation of this building. In verse 12, it lists six materials. Only three are going to make it through the fire.
So if you look at the 11th verse, this is the first one. The first one is the first one. గట్టి కొయ్య కాదు మొదలైన వాటితో గట్టి వాని వాని పని కనబడును. ఇంకా కన ముందు అక్కడ.
సో హియర్ ఇట్స్ రియల్లీ క్లియర్ దట్ వెన్ ద జడ్జ్మెంట్ సీట్ కమ్స్ అండ్ వి స్టాండ్ బిఫోర్ హిమ్ అవర్ వర్క్స్ విల్ ఈదర్ బి బర్న్డ్ అప్ ఆర్ దే విల్ మేక్ ఇట్ త్రూ ద ఫైర్ అండ్ వి విల్ రిసీవ్ ఎ రివార్డ్.
కాబట్టి అంతిమ తీర్పు మనందరం కూడా క్రీస్తు న్యాయ సింహాసనం అందరం కూడా ఏమవుతాం నిలబడాలి కదా. అది మంచిదైనా సరే చెడ్డమైనా సరే తగిన ప్రతిఫలంలో మనం పొందుకోవాలి. అప్పుడు అదేవిధంగా అగ్ని కదండి, అగ్ని చేత దేవుడు అన్ని కూడా శుభ్రం చేస్తా అన్నాడు. కాబట్టి వెనగల రాదైనా కొయ్య గడ్డి ఏదైనా సరే అక్కడ పరీక్ష చేయబడుతుంది. తర్వాత నీకు బహుమతి.
In verse 14 it says, if anyone's work which he has built upon the foundation remains, he will receive a reward.
చూడండి, 14 వచనం చూస్తుంది, పునాది మీద కట్టిన పని
చేసిన
ఆ యొక్క జీతం కోసం మనం జీవిస్తున్నాము.
We want to be wise master builders. We want to be people who, with the wisdom of the Lord, learn what it is to build with the proper materials.
కాబట్టి మనం ఆ పరివారంగా ఉండాలండి. ఆ పరివారంగా ఉన్నప్పుడు ఆ మనిషి తగ్గ ప్రతిఫలము జీతము దేవుడి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనందరూ కూడా ఇక్కడ పిలవడం చేసుకోవచ్చు అంటే ఆ పనిలోని ప్రాముఖ్యతను తెలుసుకొని, మెరుగును తెలుసుకొని, చక్కగా పనిచేసి మనం జీతం పుచ్చుకోవాలి. వారికి మనకి తెలియపరచబడుతుంది.
Verse 15 says, if anyone's work is consumed, he will suffer loss, but he himself will be saved, yet so as through fire.
So, what is the word that I just
said?
అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును.
To me, it's very clear. There's the flesh and the spirit. Those who live in the flesh cannot please God. The works of the flesh will all be consumed. Anything that comes out of the spirit and has the spirit as its source will pass through the fire and we will be
rewarded. అన్ని కూడా ఆకలికి కాసపడాలి, కాసపడబోతుంది. ఏది కూడా పనికిరాదు. ఈ శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. అది ఆత్మ సంబంధమైనది ఇప్పుడు కూడా దేవుని దగ్గర ఉంటుంది. కాబట్టి అది దాని బహుమతి ఉంటుంది, అది రక్షించబడింది.
Our righteousness begins with Christ coming to live in us, and then the righteous deeds are a result of Christ living out of us.
కాబట్టి మనకింటి మనలో ఏం లేదు, మనంతా కూడా స్వనీతి పెరిగింది కదా. మన ఏమి లేదు, మన మంచి ఏమి లేదు. యేసుక్రీస్తు ప్రభువు అనే నీతి మనలో ఉంటుంది. కాబట్టి ఆ నీతి బయటకు వెళ్తుంది.
సో లెట్స్ గెట్ ఎ లిటిల్ ప్రాక్టికల్ ఇన్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్.
కాబట్టి ఇప్పుడు మనం జరిగిన దానికి మన చిన్న ప్రయోగం చేద్దాం. ప్రాక్టికల్ ఏంటండి ప్రయోగం కదా. ఒక చిన్న ప్రయోగం లాగా మనం అంటే ఉదాహరణ చేస్తాం. మనం మనుషులు మనం వాడుతున్నాం ఇప్పుడు. అందులో సిద్ధమేనా?
What does it mean to have no confidence in the flesh?
దాని అర్థం చెప్పండి. శరీరంలో మనం ఏమి కూడా నమ్మకం పెట్టుకోకూడదు. దాని అర్థం ఏంటి? నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్ అంటే శరీరం దేహంలో మనకి ఏమంత నమ్మకం లేదు.
దాట్ మీన్స్ యూ హ్యావ్ అలౌడ్ యువర్ ఎన్వైరన్మెంట్ యువర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అల్టిమేట్లీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఓవర్ యూ ఇన్ అ ప్రాసెస్ నోన్ యాజ్ డెత్ అండ్ రెజరెక్షన్.
చూడండి, ఈ శరీరం మనకు అవసరమే అయితే ఈ శరీరం ద్వారా కొన్ని క్రియలు దేవుడు మనం ధరించుకుంటాడు. ధరించు కూడా కొన్ని కొన్ని అవసరమైనవి, ఈ దేహం మనం చేసే కొన్ని కొన్ని ఉన్నవి. అయితే
Now I'm going to explain what I just said. Let's go to 1 Corinthians chapter 2.
మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం అనుకుందాం. దీనికి సంబంధించిన వాక్యం అంత కదా మనకు తెలిసిందే.
Because we may say that we want to be people who have no confidence in the flesh, but we may not even understand what that means, and even if we have mental understanding, we may not know how to stop putting confidence in our own flesh.
So naithe tanantaram dustavadu shariram undi adi manchi manam cheyadaniki upayoginchukuntam shariram cheyadaniki upayoginchukuntam aithe enduku mari dehamu ee shariram mana devudu enduku ichadu ee dwara manam ekkuva em cheyali ee shariram dwara chese kreyaku elanti prathipalam manam pondukuntamo manam gamaninchukovali. rendava adhyayam chusara rendava adhyayam rendava adhyayam.
So 1 Corinthians chapter 2 and verse 1, Paul says, When I came to you, brothers, I came not according to excellence of speech or of wisdom, announcing to you the mystery or the testimony of God. This world loves excellence of speech and man's profound and wonderful wisdom through education and through all the quickness of man's thought and brain. This is a big thing that the world admires and lifts up almost to idolatry.
So, ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంటే మనుషుని యొక్క మేధస్సు లేక మనుషుల యొక్క ఆలోచన అయితే వాక్చాతుర్యముతో లేకపోతే జ్ఞానాశ్రయంతో కానీ మనం దేవుని చూడలేము, దేవుని ఎరగలేము. మనకి ఈ రోజుల్లో చాలా అధునాతనటువంటి పరిశ్రమలు వచ్చాయి ప్రపంచంలో. ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఏడ్చి ఉన్న ఏమునో ఎక్కడ ఏముందో తెలుసుకునే మరి చక్కటి జ్ఞానం మనుషులకు వచ్చింది. అయితే అది ఎక్కడ కూడా
You know, the Pharisees and the religious leaders, they were the smartest among all the nation of Israel. They were the most educated, they had the most scriptures memorized, and yet Jesus said, Your father is the devil.
So, అయితే వీరమైన జ్ఞానులు ఎవరైనా వరుసై వీళ్ళు మతకులు పెద్దలు అన్నమాట. వీళ్ళు చక్కగా మరి శాస్త్రం తెలిసిన వారు, అన్ని కూడా చక్కగా తెలుసుకున్నవారు. అంటే వీళ్ళందరిలో చాలా పెద్ద మనుషులు అన్నమాట, వాళ్ళకి అన్ని తెలుసు. అయితే యేసుప్రభువు నిన్ను ఏమన్నాడు? మీ తండ్రి మీ తండ్రి యొక్క అపవాద సంబంధం ఎవరన్నాడు? వరుసైన అంటే దేవుని గీత ముందు ఇవన్నీ కూడా ఫలితాలని అర్థం అన్నమాట.
సో ఇన్ వర్స్ 2, we're still in 1 Corinthians 2, in verse 2, Paul said, I determined not to know anything among you except Jesus Christ, and this one crucified.
రెండవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తుంటే, నేను
యేసుక్రీస్తును అనగా శిలువపై పడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎదుర్కొంటున్నానని నిశ్చయించుకొంటిని.
సరే,
He was not coming to the brothers and sisters in Corinth to try to impress them with anything that was man-made. He only wanted to give them Christ, and he only wanted to receive Christ from them.
నేను క్రీస్తుని తప్ప అంటే సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప ఇక ఏటువంటి వచ్చ నేను చెప్పను ఎరగలేక వేరే జ్ఞానం కానీ వేరే వాక్యం కానీ ఈ మధ్య బోధించలేదు.
In verse 3 and 4, he says, I was with you in weakness and in fear and in much trembling.
నాలుగైదు వచ్చామని చూసినట్లయితే నేను ఎంతో వంతుతోను భయంతో నీ మధ్య ఉన్నాను చెప్తాను.
He also said, my speech and my proclamation were not in persuasive words of wisdom, but in demonstration of the Spirit and of power.
So, in the beginning, I told you, you have been born to me, 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 మనుషుల ఆధారం చేసుకోక నేను దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మీ మనసు ఉన్నామని ఖచ్చితంగా చెబుతున్నాను.
Now we must read verse 5. This is a huge verse in this epistle. Brothers, we need to know how to contact Jesus who lives inside of us. And that's why we love His name, the glorious name of Jesus.
So, this is what we love.
There's power in the name of Jesus.
యేసుక్రీస్తు నామములో చాలా శక్తి ఉందని గమనించాలి.
There's victory in the name of Jesus.
యేసుక్రీస్తు నామములో విజయం ఉందని గమనించాలి.
The demons are crushed underneath our feet in the mighty name of Jesus.
యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి నామములో సాతాను మనోహరించాం అంటే చెప్పండి మన పాదాలను ఉంచుతాం. పాదాలకి అనుకున్న శక్తి మనకి ఇచ్చాడు ఆయన నామంలో.
One day this whole universe will bow its knee to the mighty name of Jesus.
కాబట్టి యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి గల నామం కింద ఒకసారి సాతాను అధికారం అంతా కూడా ఆయన ప్రార్థన కిందకు వస్తుంది.
All of creation will one day confess that Jesus Christ is Lord.
ఈ ప్రపంచం అంతా కూడా ఏం చేసిన ఒక రోజుకి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. మోకాలు కూడా ఉండాలి.
All the wisdom of men will burn and completely be destroyed.
మనుషులకి జ్ఞానం అంతా కూడా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతుంది మనకు తెలియదు. చెల్లిపోయింది మొత్తం కూడా జ్ఞానం అంతా కూడా అజ్ఞానంగా అయిపోతాడు.
Only Christ himself as the real true wisdom of God will remain with us into the kingdom and into eternity.
కాబట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే దేవుని సంతోషం పొందగలడు. లోక జ్ఞానం కానీ లోకంలో డబ్బు కానీ లేక మనుషులు కానీ ఏదైనా సరే దేవుని సంతోషం పొందలేము. యేసుక్రీస్తు ఒక్కడే దాని తండ్రి దేవుని సంతోషం పొందగలడు. హల్లెలూయా.
By the way, I might just point out, in chapter 1 of 1 Corinthians, verse 29, it says, no flesh will boast before God, but of Him, in verse 30, of Him you are in Christ Jesus, who became wisdom to us from God, both righteousness and sanctification and redemption, that as it is written, he who boasts, let him boast in the Lord.
మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 30 39వ వచనం దయచేసి.
ఏ శరీరము
దేవుని ఎదుట
సంతరింపబడుచున్నట్లు జ్ఞానము సిగ్గుపరచుటకు లోకములను వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతమైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. అయితే ఆయన మూలంలో మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించు వారి ప్రభు దగ్గర అతిశయింపబడిన వారిని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలంలో ఆయన మనకు
Brothers and sisters, the work that you are involved in, the ministry that the Lord has called you to serve Him, is the highest ministry and the greatest service that this earth has ever seen.
So, in the day of the Monday, is what the Seva Bani, ఈ లోపల మనం గుర్తించినా గుర్తించకపోయినా, ఈ లోపల మనకు ఘనత ఉన్నా ఘనత లేకపోయినా, బలమున్నా బలం లేకపోయినా, మనము దేవుని పని ఉన్నామని దీనికి వాక్యంలో మనం చూస్తున్నాం. మనము దేవుని మూలంగా చూస్తున్నందు ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా.
The world does not like us. Eventually we will discover, it says it in the word, and many of us will be confronted with much, much hatred in this world towards Christians. I'm sure all you brothers and sisters know what I'm talking about. There's a lot of hatred towards believers like
ourselves. మనల్ని చాలా మంది మనల్ని వ్యతిరేకించి కొడతారు, తిడతారు, తక్షణములకు విడుస్తారు. చాలా భయంకరమైన పరిస్థితి క్రైస్తవుల మేరకు, క్రైస్తవ లోకం మేరకు రాబోతుంది. అది మీకు తెలిసిన విషయాలే, నేను కొత్తగా చెప్పేది కాదు.
So brothers and sisters, don't be bothered if you have weakness and trembling and all the kind of things that the world despises. In the eyes of God, He needs our weakness for His strength to be made strong.
Now, lokam enni anukuna kuda sare, lokam mana meediki enni daru chesina sare, manam vaarini lekka cheyagoddu asalu. Endukante manam balahinamga untene devudu mana balahinatalo మనం నిలబెడతారు, బలవంతంగా చేస్తారని వాళ్ళని సమర్పిస్తున్నప్పుడు ఇక ఏ విషయంలో కూడా మనం బలహీన పడక్కర్లేదు.
ఓకే, వి నీడ్ టు గో టు 2 కొరింథియన్స్ చాప్టర్ 4,
2 కొరింథీ 14వ వచనం చదాం.
బిగినింగ్ విత్ వర్స్ 7, లెట్స్ రీడ్ వర్స్ 7, ప్లీజ్ లెట్స్ రీడ్ దట్ అవుట్ లౌడ్.
7వ వచనం అమ్మా, 2 కొరింథీ 4 7.
Notice that the treasure and the excellency of the power is not of us, but it comes out of God.
చూడండి, ఇక్కడేమంటా అంటే ఐశ్వర్యము లేకపోతే ఈ లోక ఘనత మనకు మన ద్వారాధిక్యత అనేది మనలోంచి వచ్చినవి కాదు, మన శరీరంలోంచి వచ్చినవి కాదు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుని మూలముగా అవి మనకు కలిగినవి వాక్యం మనం చూస్తున్నాం.
Let's back up to verse 5 of the same chapter.
So I go to the kingdom.
We do not preach ourselves, but Christ Jesus as Lord, and ourselves as your slaves for Jesus' sake.
I know someone that I know.
And the ప్రకాశించిన కాకన పలికిన దేవుడే తన మహిమను కూర్చిన న్యాయము యేసుక్రీస్తునందు వెల్లడిపరచటకు మా హృదయాలలో ప్రకాశించింది.
Yes.
I tell you, brothers and sisters, none of us need to preach anything about ourselves because we have nothing to boast in. We are purely vessels of mercy. God has saved us by grace alone. We will never deserve salvation. We'll never deserve one moment of knowing the Lord. It's all about the free gift of grace and the mercy of God.
బోధ చేస్తున్నాడు కాదండి. నేను ఏమి మాత్రం కూడా మాలో శక్తి లేదు, బలము లేదు. మీకు కేవలము దేవుని యొక్క ఆత్మ నడిపింపుతోనే కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. కానీ యేసు ప్రభువారు మాలో లేకపోతే, యేసు ప్రభువారి యొక్క శక్తి మాలో లేకపోతే, మేము కూడా సామాన్య మానవులాగానే ఉన్నామని మేము మీకు తెలియజేసుకుంటున్నా.
All of us were born into spiritual darkness, every single one of us.
సో ఇక్కడ ఉన్న మనందరం కూడా మనకి ఆత్మ లేదు కదండి. అంటే అంతకాలంలో మనం పుట్టాము, ఆత్మ లేనిగా, ఆత్మ లేని విధంగా మన లోకంలో జన్మించాము.
One day, by God's mercy, God Himself commanded light to shine into our hearts.
చూడండి, ఒక్కసారిగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలోనికి రావడం ద్వారా మనలోనికి వెలుగు వచ్చింది. కదండి, అంతకాలంలో జన్మించే ఒకప్పుడు అయితే ఎప్పుడు యేసు ప్రభువు అంగీకరించామో ఆ ప్రేమను అంటే అంధకారం నుంచి మనం వెలుగులోకి వెళ్ళాము, అనగా అంధకారం తొలగిపోయింది, వెలుగు ప్రవేశించింది.
And verse 6 says that when this light shined into our darkness, into our hearts, which was a dark heart, then there was an illumination that took place. That means our eyes were opened, we were unveiled, and we saw the glory of God in the face of Jesus Christ.
So, the devil ka mahima metta chustunnamante yesu chustunna aadharam chesukoni kadandi mana velugu yesu prabhu unnaru kabatti yesu prabhu dwara మనము దేవుని యొక్క మహిమ చూస్తున్నాం, లేకపోతే మనకు శక్తి కాదు, ఎందుకంటే మన బలహీనం కాబట్టి దేవుని యొక్క మహిమ చూసే అవకాశం మనకు లేదు. అయితే ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరిస్తున్నామో దాని ద్వారా మనము దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నాం.
Now you and I have the life of Jesus dwelling within us.
ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవం మనం కలిగి ఉన్నాం.
You know, in verse 8 and 9, this, brothers, is a description of what many of us go through and will go through sometime in our Christian life. We are pressed, we are persecuted, we are cast down, but eventually the life of Jesus is made manifest through death and resurrection in our mortal bodies.
So, if you want to see what you have to say, if you want to know what you have to say, లేము తర్వాత
I really like verse 9. It says cast down but not destroyed.
చూడండి తొమ్మిదో వచనం చూసినట్టయితే పరుగుతున్నను దిక్కు లేని వారు కాము, పరదోయబడినను నశించు వారు కాము. హల్లెలూయా.
Nothing can destroy the eternal life that dwells within you.
చూడండి నీలో ఉన్నటువంటి నిత్య జీవితం అనేది నీలో ఎవరు కూడా తీసివేసేది కావాలి.
It is an indestructible life.
అది చెప్పివేదే జీవితము నిత్యత్వం.
It cannot be dissolved. It cannot be destroyed.
అది చెప్పేదారు ఎవరు కూడా చేయబట్టారు దాన్ని.
It is eternal and it is divine.
అది దైవికమైనది, అది నిత్యము జీవించే జీవితము.
And that life is now your life.
కాబట్టి ఆ జీవము అది మనలో ఉంది, ఆ జీవం మనదే.
The Bible says Christ is our life.
బైబిల్ చెబుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారే మన జీవమని మనకు చెబుతుంది.
So verse 10 says, always bearing about in the body the putting to death of Jesus, that the life of Jesus may also be manifest in our mortal body.
What do we want to say today? Yes, you have the jimamu.
Maa shakiravandu pratyaksha patshavattukai. Yes, you have the maranal kamulu. Maa shakiravandu yellapru vahitskani pochunamu.
Chala, right.
Now we have to look carefully at verse 11.
Ujjalaktakamana patshavattukai.
We who are alive are always being delivered unto death for Jesus' sake, that the life of Jesus also may be manifested in our mortal flesh.
Yes.
And verse 12 says, so death operates in us, but life in you.
So ne kavuna parinavachamulo kavuna maro maranamunu meedo jeevamunu karya sadakam avutundi. Hallelujah.
So let's ask ourselves a question. Are we willing to let the Lord lead us into a life of being constantly put to death for his sake?
So ne kavuna prashna. దేవుని కార్యము మనలో జరిగినట్లుగా మనం సమర్పించుకున్నామా లేదా? దేవుని కార్యం ఏంటంటే మనము మరణించను క్రీస్తులో మనము లేకపడతాము అంటారు కదా. మేము మరణించను మీరు జీవిస్తాం అని ఏ విధంగా బోలంటున్నాడో, ఇప్పుడు మనం మరణించే ఇదిగా మన శరీరాలు మనగొట్టుకోవడానికి శ్రమతో నోటు చేయడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా? అలా ఇష్టమైనట్టయితే మనం చేస్తూ ప్రభుత్వం నిత్య జీవనంలో పోతున్నామని మనకు అర్థమవుతుంది.
Paul here is not talking about living a religious life where we constantly inflict ourselves with suffering. That is not what he's talking about at
all.
He is talking about environments that come our way. Persecutions, sufferings, afflictions, they come our way in order for us to go through sufferings that put to death the natural man, the flesh in us. And then that gives a way for the life of Jesus to come up in resurrection. Paul said in Philippians 3 that he wanted to know the power of his resurrection and the fellowship of his sufferings, being conformed to his death.
So the people that are saying that they are people that are saying that I am the Lord.
But the purpose was to gain the reward, to press on, to know the Lord, and to gain the out-resurrection, which is eventually to be raptured as an overcomer into His presence. He even said that he had not attained the reward yet in Philippians
3.
This means he had already retained or obtained and possessed eternal life, which is a free gift, but now he was seeking the reward.
Hallelujah!
We're joining Paul in running the race to receive the reward. As this conference continues in the next days, I think it'll become more and more clear to you what we're talking about when we keep referring to the reward. It includes the millennial kingdom and all the responsibilities with that kingdom. It even includes such promises as ruling and reigning over the nations for 1,000 years. Jesus said, those who overcome would even sit on His throne and root to rule over those nations.
Hallelujah! చేస్తారు? సాతాను శక్తికి లోబడకుండా తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారు, తమను తామును భద్రపరచుకుంటారు. వారు క్రీస్తు వెయ్యిన పాత్రలో ఏంటంటయ్యా, ఆయనతో పాటుగా కూర్చొని అనులైన వారికి వాళ్ళు తీర్పు తీరుస్తారు, వాళ్ళు ఏలుతారని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం.
I'm going to sit down in a few minutes, but I just have one last thing I want to share.
No problem. కాబట్టి గుర్తు పెట్టుకోండి, నేను కొద్ది నిమిషాలు చూపించబోతున్నాను. అయితే ముందుగా మీతో మాట్లాడాలని కోరుకున్నాను.
I want to go back to 2 Corinthians chapter 4 and look at the last three verses.
నాలుగో అధ్యాయం, రెండో కొరింథీ నాలుగో అధ్యాయం ఆఖరి మాటలు మనం చూద్దాం.
Because we can be teaching about the kingdom and rewards, but you may be saying, Brother Dan, Brother Tom, Brother Gary, what about today? I need something for right now. So these next three verses will be helpful for us in our current, wherever you are currently in your walk with the Lord.
కాబట్టి Brother Tom గారు గాని, David గారు గాని, Brother Gary గారు గాని, త్వరగా సరేయ్యా, మీరు రాబోయే విజయ పరిపాలన గురించి, తర్వాత దేవుని రాజ్యాన్ని గురించి, బహుమానాల గురించి, ఫలితాల గురించి చెప్తున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగారు అనుకోండి, చంద్రశేఖర్ లాంటి వర్గం ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం?
సో నెంబర్ వన్,
ఒకటి ఏంటండి,
we need our minds to understand the two things that are going on in our Christian life.
Mana kaisthavaniki jeevithamlo rendu vishayalu manu gurtu pettukovali, rendu vishayalu ippudu manu poratamlo untayi.
In verse 16, we're in 2 Corinthians chapter 4, our outer man is decaying and our inner man is being renewed day by day.
Kaabu 2 Corinthians 14వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే,
కావున
మేము అదే పడము
పురుషుడు
ఆంతర్య పురుషుడు దీనం దీనము నూతన పచ్చబడుతున్నాడు.
The older you get, even physically, we realize there's a kind of decaying that's taking place.
So, when we look at the world, we see that we are going to be able to see the body of the body, and we are going to be able to see the body of the body. We are going to be able to see the body of the body.
But more than that, as we are denying the self, as we are denying living according to the flesh, and choosing instead to live according to the Spirit, there is a decaying of our outer man that's taking place.
So, ఈ బాహ్య పురుషుడు ప్రతి దినము కూడా ప్రతి దినం అంటే అనేకమైన శ్రమలకు అనేకమైనటువంటి పరిస్థితులకు లోనైపోయి నశించిపోతా ఉంటుంది, కుళ్ళిపోతా ఉంటుంది. కదండి, అయినప్పుడు కూడా అంతర్పురుషుడు మాత్రము దినదినము నూతన పత్రపడుతున్నాడు. మీరు నశించిపోయేది అయితే అంతర్పురుషుడు మాత్రము దినదినము నూతన పత్రపడుతున్నాడు.
As we read earlier in the same chapter, we are being constantly delivered over to death for Jesus' sake. That's death to the old creation, the old self that we were born with in our first birth.
కాబట్టి గమనించుకుందాం, మనము మరణముకు లోనంతగా దేవునితో అంటే పరిచర్య చేస్తున్నాం. దేవునిలోకి వెళ్ళడానికి అవసరమైతే మన శరీరమును కూడా మనం నలగొట్టుకోవాలి. ఈ శరీరం కూడా మనకి ఇచ్చాడు, ఈ దేహం మనకి ఇచ్చాడు. అయినప్పుడు కూడా ఈ దేహంతో తిరిగి చిన్న పరుచుకున్నాం కదా, కొన్ని కార్యలు ఉన్నాయి, కొన్ని క్రియలు ఉన్నాయి. అయినప్పుడు కూడా దీంట్లో కూడా ఏంటంటే మనము నల్లగొట్టుకోవాలి, దీన్ని స్వయంపెట్టి శ్రమ చేసుకోవాలి మనం. ఎందుకంటే దేవునిలో, దేవుని నిత్యత్వంలో, పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉంటుంది. కాబట్టి ఈ దేహాన్ని నల్లగొట్టుకోవడానికి కూడా మనం వెనకాడకూడదని వాక్య భావన.
But at the same time, our inner man, which is Christ dwelling in our spirit and renewing the faculty of our mind, that is being renewed day by day as we are keeping our eyes on the Lord.
కాబట్టి ఈ బాహ్య పురుషుడు పుష్టిపోతున్న శ్రమకు లోనైనా ఇబ్బందులకు లోనైనా అంతర్పురుషుడు ఉన్నాడు. నాతో సంబంధమైంది అదేంటంటే దేవుని రాజ్యాన్ని చూస్తుంది, దేవుని వెయ్యని పరిపాలన చూస్తుంది, దేవుని నిత్యత్వాన్ని చూస్తుంది. కాబట్టి అది బలపడక చాలు, చావునలోనే ఈ దేహము నశించుకున్నా కూడా పర్వాలేదు అని దాని అర్థం.
Verse 17 calls all our afflictions as momentary lightness of affliction.
చూడండి బాధ్యత మాకు. కాబట్టి మనం గమనించకైతే ఇక్కడ చాలా పరిగణించుకుందాం. దయచేసి
మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ మార్పు కలుగజేయుచున్నది.
So we really need the eternal perspective on our afflictions. They're momentary and they're light.
ఇప్పుడు మనకి కనపడిన వాటి కోసం చూస్తే ఏమి ప్రయోజనం లేదు. కదండి, కనపడిన వాటి కోసమే మనం ప్రయాసపడాలి. కనపడిన వాటిని చూసినప్పుడు నిరీక్షణ మనకి ఏమైంది, ఏదైతే కనపడదో దాని మీద నిరీక్షణ ఉంటే ఆ నిరీక్షణకు ఒక అర్థం ఉంది, బాగుంటారు కదా. అట్లే మేము శ్రమ పడుతున్నప్పుడు కూడా మేము బలం పొందుకుంటున్నామంటారు.
Your afflictions are working for you. They're not against you, but they are 100% for you because they're producing an eternal way of glory.
కాబట్టి నీ శ్రమలు నీ కలుగుతున్న భాగంగా ఉన్నారా? నీ కలిగే శ్రమలు అప్ప మాకేంటి శ్రమ, మాకేంటి కష్టము, మాకే రావాలా, మా ఇంటి మీద వచ్చి పని అనుకుంటా ఉంటాం చాలా మంది. పౌరే ఉంటుందమ్మా, శ్రమ పడకపోతే వాటిని బోధించకపోతే నాకు శ్రమ, నీ శ్రమలు ఉంటేనే నాకు దేవుడి బహుమానం అంటారు వేరే కొడుమిలోనే. కాబట్టి శ్రమలు అనేవి మంచివే, నీకోసమే వింటున్నారా. ఆ శ్రమలు రాదు నీకు మంచిది, ఎందుకంటే ఆ శ్రమ ద్వారా నీవు దేవుడిని తెలుసుకోవచ్చు, దేవుడిని తెలుసుకుంటావు కాబట్టి.
And verse 18 finally, it says, while we look not at the things that are seen, but at the things that are not seen, for the things that are seen are temporary, the things that are not seen are eternal.
కాబట్టి మధ్యలో వచ్చిన ఆఖరి మాట్లాడమ్మా,
ఏ
విధంగా దృశ్య భాగమైన దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా, హల్లెలూయా.
So brothers, I hope you're encouraged tonight. I hope you realize.
అయ్యా మీకు అంత అర్థమైందా?
So the Lord is doing a marvelous work in every single one of us. He's producing something that's going to last for eternity. It's going to make it through judgment fire. We will all be rewarded according to our works. He is burning away, even today. He is putting to death all the things of the flesh as we allow Him to work over us and as we keep our eyes on Him.
కాబట్టి దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా, ఒక బాధ్యత కలిగిన కాపరులుగా మనం ఉంటున్నాం కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. ఈ శ్రమ అనేది మనం ఏదైనా చేస్తాం అనుకోమాలండి. ఈ శ్రమ ద్వారా మనం క్రీస్తుని ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాం. మనకు ఈ యొక్క ఫలితాలు బహుమతులు మనకు ఉన్నవి కదండి. నువ్వు ఎంత కష్టపడతావో దాని తగ్గ ఫలితం కానీ ఇవ్వబోతున్నావు కాబట్టి శ్రమను మనం ఎంచుకోవద్దు. ఎవరో దాని రాబోయే మహిమలో ఉండే ఆ కిరీటముల కోసం మనం చూస్తున్నప్పుడు ఎవరో గొప్ప ఈ శ్రమలన్నీ కూడా ఎలా తగ్గింది కావాలి పౌరు అంట. కాబట్టి లెక్క లేదు మనం దేవుడు మన కోసం ఇచ్చిన బహుమానం కోసం మనం ఉందాము. దేవుని క్రీస్తు రాజ వెయ్యాల పరిపాలనలో ఆయన నిత్యత్వంలో ఉండే ఆనందము ఇప్పుడు శ్రమలు పడుతున్నాం కదా, అవన్నీ కూడా తీసుకోబడుతుంది. ఆ ఆనందం వేరు, ఆ మహిమ వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
You allow death to work in you and that will produce life for others.
కాబట్టి నీవు పరిచేయగలను ఒప్పుకున్నట్టయితే దేవుడు నీలో పనిని ఆరంభిస్తాడు. తద్వారా ఇతరులకు ఆ పనులు నీలో చూసే పనులు ఇతరులకు కూడా ఆకర్షణగా ఉండి ఆ జీవము వారిలో కూడా ప్రసాదిస్తుంది.
Okay, I think I'll stop here, but I want to share a song with you.
మరి సమయంలో మరి ఆయన పాట ఎంతమంది ఇష్టం చెప్పండి. ఆయన పాట ఎంతమంది ఇష్టపడుతున్నారు? పోయినసారి మీరు పాట ఏదైనా ఇష్టపడుతున్నారా? వెరీ
గుడ్.
దట్ మీన్స్ ఐ వాంట్ టు హియర్ యువర్ సాంగ్.
ఓకే.
So
the words go like this: it's no longer I that liveth, but Christ who lives in me.
కాబట్టి దానికి అర్థం ఏంటంటే ఇక జీవించిన వారు నేను కాదు చూస్తే నా ఎందు చెప్పండి అయ్యా. వెరీ గుడ్. కాబట్టి నా దగ్గర ఫోన్ షట్ ద డోర్స్ సో ద డోర్ ఇట్ కెన్ రన్. ఓకే
ఓకే. And these guys are going to help me.
Yeah, vallu sahayapadtaru.
Okay. It's no longer I that liveth, but Christ who liveth in me. All right. It's no longer I that liveth, but Christ that liveth in me. It's no longer I that liveth, but Christ that liveth in me. Christ that lives. Oh my God.